వందనాలు తెలియజేస్తున్నాను. హోషేయ గ్రంథం 11వ అధ్యాయము 14 వచనాలు నేను చదువుతున్నాను, మీరు కూడా మీట్లోనే చదువుతురండి. హోషేయ గ్రంథం 11వ అధ్యాయము 14 వచనాలు. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచి తిని ప్రవక్తలు వారిని పిలిచినను. బయలుదేవతలకు వారు బలుడర్పించిరి, విగ్రహములకు ధూపం వేసిరి. ఎఫ్రాయిమును చేపట్టుకుని వానికి నడక నేర్పిన వాడును నేనే, వారిని కౌగిలించుకుని వాడును నేనే, నేనే వారిని స్వస్థపరచబడనను. ఆ సంగతి వారికి మనస్సున పట్టలేదు. ఒకడు మనుష్యులను తోడుకుని పోవునట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించుకుని, ఒకడు పశువుల మీదకి కాడిని తీసినట్లు నేను వారిని కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టి తిని. ప్రభు సాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి, సర్వాధికారి, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామం బట్టి మీకు స్తోత్రాలు. మీరే గొప్ప దేవుడవని, నిజమైన దేవుడవని ప్రభు మా యొక్క జీవితాల్లో అనుదినము రుజువుపరుచుకుంటూ మీ నమ్మకత్వాన్ని బట్టి, విశ్వాసతను బట్టి ప్రభు దినదినము మమ్మల్ని నడిపిస్తున్నందుకు ఐవదలను స్తోత్రాలు. అదే రీతిగా ప్రభు నా తన అనేక మంది ఈ లోకాన్ని విడిచిపెట్టినట్టుకి రేవా నా తండ్రి నాయన మా ఎడల మీ కృప చూపించి నన్ను మమ్మల్ని అందరూ కూడా సజీవులకు ఉంచుతూ వచ్చారు. ఉదయ కాల సమయంలో మీ సన్నిధిని ప్రభు అతని ప్రవేశాన్ని మాకు అనుగ్రహింపచేసి మిమ్మల్ని సేవించే భాగ్యాన్ని, మిమ్మల్ని ఆరాధించుకునే ధన్యతను ప్రభు నాకు మాకు కలగజేసినందులకే వందనాలు స్తోత్రాలు. ఈ రీతి ఉదయ కాల సమయంలో ఈ రీతికి మీ సన్నిధిలో ఉన్నాం. నగర తండ్రి ఎస్ఎంజి సహవాసంలో 2 రాష్ట్రాలు తెలుగు రాష్ట్రం ప్రభు మీ దైగల ఆత్మను కప్పచెప్పుకుంటున్నాం తండ్రి. మా పిల్లలందరూ కూడా సమకూర్చి ఏ రీతిగా మీ సన్నిధిలో ఉంచుతూ వచ్చారు. పాడిన పాట ద్వారా ప్రభునత మీ నామాన్ని కీర్తించి గణపరచులో కృప చూపిస్తూ వచ్చారు. చదవడం లేఖన భాగాలను బట్టి, ప్రార్థనను బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా మీ మాటలు వినటి కొరకే మేము ఎదురు చూస్తుంటున్నాం. తెరబడిన ఆకాశం యొక్క అనుభవాన్ని మాకు అనుగ్రహించి చదవడం లేఖన భాగం నుంచి నాతో మాతో మాట్లాడు. నా బలహీనతలు కూడా క్షమించి దేవ మీ వాక్యం సిద్ధపరిస్థితి కొరకై కావలసిన జ్ఞానమును మీ ఆత్మ నింపుదలను నడిపింపును నాకు కూడా దయ చూపించు. వినిచున్న మీ ప్రజల యొక్క హృదయాలను ప్రభానాథని మీ మాటల చేత వారిని సంధించి దేవానాథని వారిని శ్రద్ధగా విని గ్రహించి గైకొని ప్రభానాథ మీ మాటల ప్రకారం జీవించగలటకు వాక్యానుసారమైన జీవితాన్ని జీవించి మీ కొరకై యొక్క సాక్షార్థంగా ఈ లోకంలో మీకు ఘనతను మహిమను తీసుకొచ్చి వారిని ఉండగలటకు మీ కృపను దయ చూపించు. ఈ రీతిగా సంపూర్తిగా ప్రభున తండ్రి నాయన మీ కార్యం నెరవేర్చిన నిమిత్తమే మమ్మల్ని దర్శించి నడిపిస్తున్నామని, దైవ సంకల్పములు భూమి మీద నెరవేర్చట్లో మమ్మల్ని కూడా ఒక పాత్రలుగా ఎంచుకున్నారని గుర్తిరిగిన వారమై ఆ ప్రకారం జీవించి ప్రభా మీ నామని మహిమపరచుటకు కృప చూపించమని దయ చూపిస్తున్నామని వేడుకొంచు వచ్చిన మా పిల్లలందరి బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ యేసు క్రీస్తు ఘనమైన శక్తి గల నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రేమైన వాళ్ళారా, ఈ హోషేయ గ్రంథాన్ని హోషేయ ప్రవక్త రాస్తూ వచ్చారు. ఇక్కడ మనకు అందరు కూడా తెలిసిన భాగమే. మొదటి అధ్యాయంలో చూసినట్లయితే ఆయన ఏ యొక్క సమయంలో రాస్తూ వచ్చాడన్నది ఆ కాలాన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేస్తూ వచ్చాడు. ఇక్కడ చూసినట్లయితే మొదటి వచనంలో యుజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినములలోను, యెహోయాషు కుమారుడైన యరోబాము అను ఇజ్రాయేలు రాజు దినములలోను బియరి కుమారుడైన హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు అని రాయబడుతూ వచ్చింది. ఈ గ్రంథాన్ని చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని యొక్క ప్రేమ ఎంత ఉన్నతమైనది అనేది మనం చక్కగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రజల పట్ల లేదంటే భూమి మీద ఉన్న మనుషుల పట్ల ఆయన ఎంత మరి ఉన్నతమైనటువంటి ప్రేమను కలిగి ఉన్నాడా అని అంటే ఈ యొక్క గ్రంథం ఎంతో మనకు తెలియజేస్తూ ఉంది. చాలా ప్రాముఖ్యమైన విషయాలు దీంట్లో రాయబడుతూ వచ్చాయి. 14 అధ్యాయాలు ఉన్నాయి. చాలా ప్రాముఖ్యమైన సంగతులు దీంట్లో ఒక్కొక్క అధ్యాయాలు కూడా మనకి బయలుపరుస్తూ ఉంటాడు. ఇక్కడ ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక్కడ మరి యూదా రాజులను రాయబడుతూ వచ్చింది, అలాగే ఇజ్రాయెల్ రాజు అందరి కూడా తెలిసిన భాగమే. యరో రెహబాం కాలంలో, అంటే సొలోమోను కొడుకు రెహబాం కాలంలో 12 గోత్రాలు కలిగినటువంటి ఈ యొక్క ఇజ్రాయెల్ రాజ్యము, మరి 10 గోత్రాలుగా ఉత్తర రాజ్యంగాను, అంటే ఇజ్రాయెల్ రాజ్యంగా, అలాగే 2 గోత్రాలు కలిపి, 2 గోత్రాలు అంటే బెన్యామీను యూదా గోత్రం కలిపి దక్షిణ రాజ్యంగా యూదా రాజ్యంగా విడిపోతూ వచ్చాయి. ఆ విడిపోయినటువంటి రాజ్యాలని ఉత్తర రాజ్యము దక్షిణ రాజ్యం అని పిలువబడుతూ వచ్చాయి. ఆ ఉత్తర రాజ్యానికి ఇజ్రాయెల్, మరి అలాగే దక్షిణ రాజ్యానికి యూదా రాజ్యం అని చెప్పి వాళ్ళు పిలుచుకుని అయారతులుగా పరిపాలన చేస్తూ వచ్చారు. ఆ కాలంలో ఇక్కడ యరొబాము అన్నప్పుడు స్టార్టింగ్ లో మనకు కనపడుతున్న యరొబాము కాదు, తర్వాత మరి 2వ యరొబాము అని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో మనకి కనపడతా ఉంటాడు. ఆ కాలంలో ఉన్నటువంటి ఈ యొక్క రాజ్యం ఇజ్రాయెల్ రాజ్యము ఎంతో వైభవంగా, ఎంతో విస్తరించి అభివృద్ధి పొంది ఎంతో వైభవంగా ఉన్నటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా దేవుని యొక్క ప్రేమను బట్టి ఇంత వైభవాన్ని, ఇంత మరి అభివృద్ధిని మనం కలిగి ఉన్నామని చెప్పి ఆ ఇజ్రాయెల్ ప్రజలు ఏమాత్రం కూడా గ్రహించకుండా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుని విసర్జించిన వారై మరి వాళ్ళు ఆయా రీతిగా జీవిస్తున్నట్లుగా, ఆ యొక్క స్థితుల్లో నుంచి వాళ్ళు ఎలా ఉన్నారు అనేది గ్రహింపులోనికి తీసుకుని రావటానికి ఈ హోషేయ ప్రవక్తను వాళ్ళ ఎద్దకు పంపిస్తూ వచ్చాడు. అందుకనే ఒక మనుష్యుడు ఒక భయంకరమైన పాపంలో ఉన్నప్పుడు ఆ యొక్క పాపమును వారికి తెలియజేయ నిమిత్తమై ఈ ప్రవక్త యొక్క జీవితాన్ని దేవుడు వారికి ఎంతో సాదృశ్యంగా లేదంటే ఉదాహరణగా చూపిస్తూ ఉంటున్నాడు. చూడండి 11వ అధ్యాయంలోనే 7వ వచనాన్ని చూసినట్లయితే, నన్ను విసర్జించవలనని నా జనులు తీర్మానము చేసుకుని ఉన్నారు, మహోన్నతిని తట్టు చూడవలనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడను యత్నము చేయడు అని అంటున్నాడు. ఇక చూడండి, జనులు ఆ గొప్ప దేవుణ్ణి విసర్జించి ఆ దేవుణ్ణి తృణీకరించాలనుకున్నటువంటి సమయంలో కూడా దేవుడు ఏమాత్రం కూడా వారిని విడిచిపెట్టకుండా ప్రవక్తలను పంపించి మరీ హెచ్చరిస్తుంటున్నాడు. ఈ అధ్యాయం అంతా కూడా 11, 12, 13, 14 యెహోవా దేవుడు మాట్లాడటం, అలాగే ప్రవక్త మాట్లాడటం, దేవుని యొక్క ఉన్నత ప్రేమను తెలియజేయటం, ప్రవక్త ఏమో వారి యొక్క ప్రజల పాపముల నిమిత్తమై మాట్లాడటం, ఇవన్నీ కూడా వారి యొక్క స్థితిగతులను తెలియజేస్తూ దేవుడు ఏ రీతిగా వారిని ఆదరిస్తున్నాడో, వారిని ప్రేమిస్తుంటున్నాడో అనే విషయాలు చాలా ప్రాముఖ్యంగా రాయబడుతూ వచ్చాయి. మనం అందరూ కూడా గ్రహింపులోనికి రావడానికి, అలాగే ఆనాడు ఆ ఇజ్రాయెల్ ప్రజలు గ్రహింపులోనికి రాయబడినటువంటి మాటలే ఈనాడు సార్వత్రిక సంఘం కూడా గ్రహింపులో ఉండాలి. ఆ దేవుని ఏమాత్రం కూడా విడిచిపెట్టేవారుగా ఉండకూడదు. ఆ దేవుని యొక్క ప్రజలు ఎల్లప్పుడూ కూడా దేవుని హత్తుకుని జీవించాలి, ఆయన మాత్రమే సేవించాలి, ఆయనతోనే మాత్రం నడవాలని చెప్పి ఈ గ్రంథం ఎంతో చక్కగా తెలియజేస్తా ఉంది. ఒకవేళ లేకపోతే మన యొక్క జీవితాలు ఎలా భ్రష్టపడతాయో ఈ హోషేయ గ్రంథంలో ఇజ్రాయెల్ ప్రజల యొక్క జీవితాలు మనకు కనపడుతుంటున్నాయి. ప్రేమైనదా చూడండి, వారి యొక్క స్థితిగతులను తెలియజేయటానికి ఈ ప్రవక్తను దేవుడు ఏ రీతిగా మాట్లాడుతూ ఉంటున్నాడో చూసినట్లయితే, మొదటి అధ్యాయం 11:3 చూస్తే, కాబట్టి అతడు పోయి దిబ్లయీము కుమార్తె అయిన గోమెరును పెండ్లి చేసుకునిను అని అంటాడు. ఎవరు ఈ స్త్రీ అని అంటే, ఒక వ్యభిచార పాపంలో ఉంది, ఆ వ్యభిచార పాపంలో ఉన్నటువంటి స్త్రీని పెండ్లి చేసుకోమని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. అంత మాత్రమే కాదు గాని ఆ వ్యభిచారం వలన పుట్టినటువంటి సంతానాన్ని కూడా నువ్వు స్వీకరించుము అంటున్నాడు. ప్రాముఖ్యంగా ఇక్కడ అలాగే ప్రవక్త వెళ్లి ఆ స్త్రీని పెండ్లాడతాడు. అలా 3వ అధ్యాయానికి వచ్చేటప్పటికి లేదు, మొదటి అధ్యాయంలో చూస్తే 3 సంతానం అక్కడ పేర్లు కూడా రాయబడుతూ వచ్చాయి. ఇజ్రాయెల్ జాలినందనిది, నా జనము కాదు అనే పేర్లు కలిగినటువంటి సంతానం కలిగిన 3 బిడ్డలను ఈయన స్వీకరించడం కూడా మనకు కనపడతా ఉంది. తర్వాత 3వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఆ స్త్రీ ఇంకా వ్యభిచార పాపమును బట్టి ఇంకా వ్యభిచార పాపంలో మునిగిపోయి ఈ యొక్క విషయ ప్రవక్తను విడిచిపెట్టి మరలా వ్యభిచార వృత్తిలో లేదంటే వేశ్యాత్యం జరిగిస్తున్నట్లుగా ఇక్కడ మూడో అధ్యాయంలో మనకు కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మాటలు చూసినట్టు మొదటి వచనంలో మూడో అధ్యాయంలో మరియు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా ఇశ్రాయేలు ద్రాక్ష పండ్ల అడలను కోరి ఇతర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించినట్లు దాని ప్రియునికి ఇష్టురాలై వ్యభిచారణియగు దాని యొద్దకు నీవు పోయి దానిని ప్రేమించుము అని అంటున్నాడు. అనంటే చూడండి ప్రేమైన వాళ్ళ, ఇక్కడ ఇజ్రాయేలు జారినందనిది నాజనం కాదని నామం కలిగిన ముగ్గురు బిడ్డలు మరి గోమేరు అనే స్త్రీనికి కలిగినట్లుగా మనం చూడొచ్చు. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే ఈ బిడ్డలను కని వేశ్యాత్వంలో జీవిస్తున్నటువంటి ఆమెను ధర్మశాస్త్రం ప్రకారం విడిపిస్తున్నాడు. అలాగే మరీ భయంకరమైన పాపంలో దొర్లుతున్నటువంటి ఆ తాన్ని దేవుని వలన ఆజ్ఞాపింపబడి వాడే హోషేయ తన భార్యను చేర్చుకున్నట్లుగా మూడో అధ్యాయంలో చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే భార్య తప్పిపోవటం సహజమే, సహజమైన సంగతే భార్య తప్పిపోవటం. లోకంగా మనం లోకపరంగా చూసినట్లయితే భార్య భర్తలు తప్పిపోవటం అనేది కామనే. ఇక్కడ భార్య గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి భార్యని గురించి చూసుకోవాలి. కాబట్టి తప్పిపోవటం అనేది సహజమే, కానీ అట్టి భార్యను మరలా తిరిగి చేర్చుకోవటం అనేది సహజమైన సంగతి కాదు. ఇది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆ దేవాది దేవుడు వీళ్ళ గురించి తెలియజేస్తున్నటువంటి విషయాన్ని చూస్తే ఎంతో గొప్ప సంగతులు ఇక్కడ రాయబడుతూ వచ్చాయి. ప్రేమైనటువంటి లారా, ఇక్కడ చూడండి రెండవ అధ్యాయంలోనే, వ్యవసాయ గ్రంథం రెండవ అధ్యాయంలోనే ఈ 19వ వచనం చూస్తే వాళ్ళని ఎలాగా మరి ప్రదానం చేసుకుంటూ వచ్చాడో ఈ మాటలు ఇక్కడ రాయబడుతూ వచ్చాయి. నీవు నిత్యము నాకుండునట్లుగా, ఈ మాట చూస్తారా ఎంత గొప్ప సంగతి, నిత్యము నాకుండునట్లుగా. చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుడి విషయంలో తాత్కాలికము కొద్ది కాలము అనే మాటలు మనకు కనపడవు. దేవుడు ఏదిచ్చినా శ్రేష్టమైనది, ఏది కలగజేసినా శాశ్వతమైనది. ఈ మాటలు మనకు చాలా ప్రాముఖ్యమైనది. వాళ్ళు ఎలా ఉన్నారు చూడండి, వాళ్ళని ఎలా ప్రదానం చేసుకుంటూ వచ్చాడో ఈ 19-20 వచనాలు చూపిస్తున్నాడు రెండో అధ్యాయంలో. నీవు నిత్యము నాకుండినట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రదానం చేసుకుందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానం చేసుకుందును అని చెప్పి ఈ మాటలు రాయబడుతూ వచ్చాయి. ప్రేమేకులారా, అసలు ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ మనం చదవడం లేఖన భాగంలో ఈ మాట రాయబడుతూ వచ్చింది 11వ అధ్యాయంలో. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచి తిని, ఈ మాట చూడండి, నేను అతని ఎడల ప్రేమ కలిగి. ఎప్పుడు ప్రేమ కలిగి ఉన్నాడు? ఇజ్రాయేలు బాలుడై ఉన్నప్పుడు. ఈ మాటను ఎలా అర్థం చేసుకుందాం? ప్రేమేనుల్లా, మనకందరికీ కూడా తెలిసిందే కానీ గ్రహింపులోకి రావటానికి చాలా సమయం పడుతుంది. లేఖనాలను సరిగా అర్థం చేసుకోలేనప్పుడు గ్రహింపులోనికి రాలేం. కాబట్టి యోసేపు యొక్క కాలంలో ఐగుప్తులోకి యాకోబు ప్రవేశిస్తూ వచ్చాడు తన యొక్క సంతానంతో. తర్వాత అబ్రహాముతో దేవుడు ఏ రీతిగా వాగ్దానం పూర్వకంగా తెలియజేస్తూ వచ్చాడో, నీ సంతానము తమది కాని దేశంలోనికి వెళ్లి నన్నూరు సంవత్సరాలు అంటే 400 సంవత్సరాల పాటు అక్కడ మరి వారికి బానిసలై ఉంటారు, నేనే వారిని అక్కడి నుంచి విడిపించి వారిని తీసుకుని వచ్చి ఈ కనాను దేశాన్ని కొలవబడిన స్వాస్థ్యముగా వారికి నేను ఇస్తాను అని చెప్పి ప్రమాణపూర్వకంగా తెలియజేస్తూ వచ్చాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఈ మాట చూసారా ఇక్కడ 11వ అధ్యాయంలోనే చివరి భాగంలో అంటాడు, నమ్మకమైన పరిశుద్ధ దేవుని మీద తిరగబడుదురు. నాకు తెలిసి ఈ మాట ఇక్కడే రాయబడిందని అనుకుంటున్నాను నేను. పరిశుద్ధ గ్రంథంలో నేను చాలాసార్లు చదివాను కానీ పరిశుద్ధ దేవుడు అనే మాట మనం చూస్తాం కానీ నమ్మకమైన పరిశుద్ధ దేవుడు అని చెప్పి ఇక్కడ మాత్రమే మనకు కనపడతా ఉంటుంది. అంటే ఆయన యొక్క పరిశుద్ధతను, ఆయన యొక్క నమ్మకత్వాన్ని ఆయన ఎలా మనకు తెలియజేస్తున్నాడో మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. కాబట్టి ప్రేమిణులారా, ఆ నమ్మదగిన దేవుడు ఆ ప్రమాణాన్ని బట్టి, అబ్రహాముకు చేసినటువంటి ఇచ్చిన మాటను బట్టి, వాళ్ళు చూడండి, ఇజ్రాయేలీ ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళు ఎంతో బరువు కలిగిన పనులు, మోయలేని భారమును కలిగి వాళ్ళు జీవిస్తున్నప్పుడు, ఎంత దురవస్థలో ఉంచినప్పుడు వారి ఎడల దయ చూపిస్తూ వచ్చాడు. అందుకని ఇక్కడ చూడండి, అతి ప్రేమను, ఎలాంటి ప్రేమ, ఇజ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తులో నుండి, ఐగుప్తు దేశంలో నుండి పిలిచి తిని అనే మాట మనం చూస్తూ ఉంటాం. అందుకని 4వ వచనంలో చాలా చక్కగా రాయబడుతూ వచ్చింది, ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా. ఈ మాట చూడండి, ఐగుప్తు దేశంలో నుంచి ఎలాగా ఆ ప్రజలను తీసుకుని వచ్చాడో దేవుడు మరొకసారి గుర్తు చేస్తున్నాడు. ఎందుకొరకు? ఎంత గొప్ప దేవుడిని, ఆ కొలవబడినటువంటి స్వాస్థ్యంగా కనాను దేశాన్ని, 7 రకాల జాతులను, వీళ్ళకంటే గొప్ప జననాంగములను ఆ దేశంలో నుంచి వారి యొక్క పాపం బట్టి, అతిక్రమాలను బట్టి వారిని అక్కడి నుంచి తొలగించి వేసి, ఆ పాలు తేనెలు సమృద్ధి అయినటువంటి దేశము, వీరు కట్టినటువంటి ఇళ్ళు, మరి నాటినటువంటి తోటలు అన్ని కూడా వీరికి దయచూపించి ఆ స్వాస్థ్యముగా కనాను దేశాన్ని వాళ్ళకు అనుగ్రహింపజేస్తే, తదుపరి కాలంలో వాళ్ళ యొక్క అవధేత స్థితిని బట్టి, అజ్ఞానం బట్టి, అతిక్రమాలు అన్ని కూడా కలిగి అన్ని జనులతో. అందుకని ఈ యొక్క గ్రంథాన్ని మీరు తర్వాత చదువుతురండి. అనేక చోట్ల 7వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా 8వ వచనం చూస్తే, ఎఫ్రాయిము అన్ని జనులతో కలిసిపోయాడు, ఎవడనో త్రిప్పిపోయిన అపమ్మలే ఉన్నాడు, అన్ని జనులు అతని బలాన్ని మృంగివేశారు, ఆయనను అది అతనికి తెలియకపోతా వచ్చింది. ఎఫ్రాయిం యొక్క, అంటే ఇక్కడ ఎఫ్రాయిం అనే మాట మనం చూసినప్పుడు ఇజ్రాయేల్ యొక్క ప్రజలు అనంటే, ఉత్తర రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు ఎలాగా వారి యొక్క స్థితిగతులు ఉన్నాయో అన్ని కూడా వారికి గుర్తు చేస్తూ ఉంటున్నాడు. అయినను ఆ దేవుని యొక్క ప్రేమ పొందుకున్నటువంటి వాళ్ళు, ఆ దేవుడు ఎంతగా వారిని ఆశీర్వదించి ఆ కనాన దేశాన్ని వాళ్ళకి ఇస్తూ వచ్చాడో, ఎలా వారిని తీసుకుని వచ్చాడో, వారి యొక్క దురవస్థను, వారి యొక్క శ్రమలను, వారి యొక్క బరువులను ఏ రీతిగా వారి మీద నుంచి తొలగించి వేశాడో అన్ని కూడా వాళ్ళకి గుర్తు చేస్తా ఉంటున్నారు, గుర్తు చేస్తా ఉంటాడు. 4వ వచనంలో, ఆ రీతిగా ఒకడు మనుషులను తోడుకుని పోనట్లుగా స్నేహబంధములతో, ఈ మాట చూసారా, స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని, ఒకడు పశువుల మీదకి కాడిని తీసినట్లు నేను వారిని కాడిని తీసివేసి వారి ఎదుట భోజనం పెట్టాను. అంటే చూడండి ప్రియమైనలారా, ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఎంతో బరువులు మోస్తున్నట్లుగా మనం చూడొచ్చు, ఎంతో దురవస్థలు, శ్రమలు కలిగినటువంటి వారి యొక్క జీవితం. ఇక్కడ మనం గమనించినట్లయితే, ఇక్కడ ఒకవేళ ఎద్దులు, కాడి కట్టినటువంటి ఎద్దులు కాడి మీద ఉన్నప్పుడే వాటికి మేతేస్తే తింటాయా? తినలేవు. మెడ వంచడానికి లేదంటే తల వంచి తినడానికి కష్టంగా ఉంటుంది, కష్టం. కాబట్టి కాడి పలుపులు తీసినప్పుడే ఆ పశువులు మేయగలుగుతాయి, ఆహారం తినగలుగుతాయి. అలాగే కాడి అనేది ఏం చూపిస్తా ఉంది? బరువును చూపిస్తా ఉంది, శ్రమలు చూపిస్తా ఉంది. కాబట్టి వాళ్ళ యొక్క దురవస్థనంతా కూడా తీసివేసి, వాళ్ళ యొక్క బరువులను కూడా మొత్తం కూడా దిప్పివేసి, నెమ్మది కలిగిన జీవితాలు, సంతోషభరితమైనటువంటి జీవితాలు వారికి అనుగ్రహింపజేసి భోజనము, అంటే ఏం చూపిస్తా ఉంది? విందు, సంతోషం, భోజనము, తృప్తికరమైన జీవితం. ఆకలిగా ఉన్నవాడికి భోజనం పెడితే వాడు తృప్తిపరచబడిన తర్వాత ఎంత సంతోషిస్తాడో, అప్పుడు వాడి యొక్క హృదయానికి తృప్తి కలుగుతుంది. భోజనం చేయకుండా వాడి యొక్క హృదయానికి ఆనందము గాని, తృప్తి గాని కలగదు. కాబట్టి ఎప్పుడిది పెట్టాడు భోజనం అని అంటే, వాళ్ళ యొక్క మీద నుంచి బరువులను తొలగించి వేసినప్పుడు, అంటే ఐగుప్తు యొక్క భారమంతా కూడా వారికి తొలగించిన దేవుడు. ఇలాంటి స్థితులన్నీ కూడా వాళ్ళు మర్చిపోతూ వచ్చారు. అందుకని అక్కడ అంటాడు పైన 3వ వచనంలో, ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకుని వానికి నడకనిస్తాను, వాడిని కౌగిలించుకున్నాను, వాడికి మరి అస్వస్థత కలిగినప్పుడు స్వస్థపరిచాను, ఆయనను ఆ సంగతి వారికి మనస్సును పట్టలేదు. ఆ దేవుడు వారి కొరకు ఏం చేశాడు? ఈ ప్రవక్తకి చక్కగా తెలియజేస్తున్నాడు. వారికి తెలియజేయి, ఇజ్రాయెల్ ప్రజలకు తెలియజేయి, ఇదిగో నేనే వారిని ఐగుప్తు దేశంలో నుంచి ప్రేమతో పిలిచాను, వారిని తీసుకొచ్చాను, స్నేహబంధముతో వారిని ఆకర్షించుకున్నాను, వారి మీద ఉన్నటువంటి బరువులను తొలగించి వేశాను, వారి యొక్క హృదయాలకు నెమ్మదిని, సంతోషమును, తృప్తిని కలగజేసిన దేవుడును. అయినప్పటికీ కూడా వారు మనసును పట్టుకోలేదు, పైపెచ్చు అనిజంతో కలిసిపోయారు, విగ్రహాలను ఆచరిస్తున్నారు, విగ్రహాలకు బలర్పించిన దాన్ని తింటున్నారు, నన్ను విసర్జించడానికి ఏమాత్రం కూడా వెనకాడట్లేదు, అందుకే నేను ఆ ప్రవక్తను పంపిస్తున్నాను, అయినను వాళ్ళ మాట వినట్లేదు అని చెప్పి ఈ మాట హోషేయ గారికి తెలియజేసి వాళ్ళు ఆత్మ సంబంధమైన వ్యభిచారాన్ని కలిగి జీవిస్తున్నారు కాబట్టి నువ్వు కూడా వేశ్యావృత్తిలో ఉన్నటువంటి స్త్రీని పెండ్లాడు, ఆమెతో సంతానాన్ని కను. ఇప్పుడు ఆ యొక్క హోషేయ ప్రవక్త యొక్క భార్య పిల్లలు యూదా రాజ్యానికి ఇజ్రాయెల్ రాజ్యానికి సాదృశ్యంగా ఉన్నారు. అది చూపించడానికి కొరకై హోషేయ ప్రవక్తను ఆ పనిని చేయమని చెప్తూ వచ్చాడు. ప్రేమిణులా, ఇప్పుడు చూడండి, వ్యభిచారంలో అంటే ప్రారంభంలో చెప్పాను భార్య తప్పిపోవటం అనేది సహజమే, కానీ వ్యభిచార పాపంలో ఇంకొక పరస్త్రీ పరపురుషుడితోటి తన భార్య ఉంది, తన భార్య అలాంటి క్రియలను జరిగిస్తుందని తెలిసిన తర్వాత కూడా ఆ స్త్రీని మరలా తన కౌగిట చేర్చుకోవటం అనేది ఎంత గొప్ప విషయమో అర్థం కావడానికి ఆ హోషేయ ప్రవక్త ఆ స్త్రీని పెండ్లాడమంటూ వచ్చారు. అప్పుడన్నా వాళ్ళు గ్రహిస్తారేమో అని ఆ భయంకరమైనటువంటి ఆ అనుభవంలోనికి ప్రవక్తను తీసుకుని వచ్చాడు. అది ఎంత విషాదంతో కూడుకున్నటువంటి అనుభవము! ప్రవక్త మారుమాట మాట్లాడా, ఏమీ మాట్లాడలా, దేవుని యొక్క చిత్తానుకోసం దేవుడు ఏది తెలియజేస్తూ వచ్చాడు ఆ ప్రకారం వెళ్ళి ఆ ప్రకారం పెండ్లాడాడు. పెండ్లైన తర్వాత ముగ్గురు సంతానం కలిగిన తర్వాత కూడా ఆ స్త్రీ మరలా అలాంటి పనినే జరిగిస్తా ఉంటే మరలా దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళి ఆమెతో ప్రేమగా మాట్లాడి దానిని దాని యొక్క ప్రియను నుంచి తీసుకుని మరలా నీ చెంతట చేర్చుకో అని విడిపించమని, అంటే ధర్మశాస్త్రం ప్రకారం అక్కడ విడిపించడం మాత్రమే కాదు కాని ఆ స్త్రీని ఎలాగా తన కౌకిట చేర్చుకోమంటున్నాడు. ఇక్కడ మాట్లాడుతున్న సందర్భాలు 3వ అధ్యాయంలో మనం చూడొచ్చు. ఆ రీతిగా ప్రేమిణుల ఆ ప్రజలందరూ కూడా తెలియ దారి తప్పిపోతూ వచ్చారు. దేవుడు వారిని ఎలాంటి స్థితితో ఉంచాలనుకున్నాడు? ద్వితీయ తీర్థకాండంలో 32వ అధ్యాయంలో ఈ మాటలు మరి మోషే గారి ద్వారా ముందుగానే దేవుడు తెలియజేశాడు. 31వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. ప్రేమిణ 28వ వచనంలో అక్కడ అంటాడు, లేదంటే 27 కూడా చూస్తే ఇక్కడ మాకు మంచిది, నీ తిరుగుబాటును నీ మూర్ఖత్వమును నేను ఎరుగుదును, నేడు నేను ఇంకా సజీవుడినై మీతో ఉండగానే ఇదిగో మీరు యెహోవా మీద తిరుగుబాటు చేశారు. ఇది చూడండి, మోషే గారి ద్వారా గొప్ప దైవజనుడు, దేవునితో పాటు ముఖాముఖిగా దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వాడు, అంత గొప్ప అనుభవం పొందినటువంటి ఆ గొప్ప దైవజనుడు లాంటి వాడు ఇజ్రాయెల్ దేశంలో ఎవరు కూడా లేరు అని చెప్పి సాక్ష్యం పొందినటువంటి మోషే మాట్లాడుతున్న మాట, నేను ఇంకా మీతో సజీవుడిగా ఉండగానే ఇది అనేక సార్లు మీరు దేవుని మీద తిరుగుబాటు చేశారు, అయితే ఏం జరుగుద్ది, అంత్యకాలంలో జరగబోయే సంగతి కూడా తెలియజేశాడు. నేను చనిపోయిన తర్వాత 22వ వచనంలో నేను చనిపోయిన తర్వాత మరణిశ్చయముగా, చూసారా ఎలాంటి సందేహం లేకుండా చెప్తున్నాడు, తిరుగుబాటు చేయదురు కదా మీ గోత్రముల పెద్దలందరినీ, మీ నాయకులను నా యొక్కకు పోగు చేయడి, ఆకాశమును భూమిని మీ మీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలు వారి వినికిడిలో చెప్పేదనని చెప్పి ఈ మాటలు తెలియజేస్తున్నాడు. నేను మరణమైన తర్వాత మీరు బొత్తిగా చెడిపోయి నేను మీకు ఆజ్ఞాపించిన మార్గమును తప్పుదురనియు ఆ దినముల అంతమందు కీడు మీకు ప్రాప్తమగుననియు నేను ఎరుగుదును. కాబట్టి మీరు చేయు క్రియల వలన యెహోవాకు కోపం పుట్టించినట్లుగా ఆయన దృష్టికి కీడైన దానిని చేదురు. అప్పుడు చెప్తుంటున్నాడు ఈ మాటలన్నీ కూడా. ప్రేమనుగా ఈ మాట చూడండి, ఆనాడే దైవజనుడు వారి యొక్క స్థితిని ఎరిగిన వాడే ఈ యొక్క మాటలు పలుకుతూ వచ్చాడు. మాటలు పలుకుతూ వచ్చాడు వారిని. అందుకనే అక్కడ 32వ అధ్యాయంలో దేవుడు వారి కొరకు ఏం చేస్తూ వచ్చాడో ఆ విషయాలన్నీ కూడా తెలియజేస్తూ వచ్చాడు. 10వ వచనం చూడండి, 19వ వచనం, యెహోవావంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగం యాకోబే, అరణ్య ప్రదేశంలోను బేకర ధ్వనిగల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపన వల్ల వాణ్ణి కాపాడిను. వారిని ఎలాగా సంరక్షించి రక్షించి కాపాడుతూ ఎడారిలో వారిని రక్షిస్తూ ఆ దేవుడు తీసుకుని వచ్చాడో ఆ మాటలు మాట్లాడుతుంటున్నాడు. 13వ వచనానికి వచ్చేటప్పటికి ఎంత గొప్ప సంగతి చూడండి, భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వారిని ఎక్కించను. యెషయా గ్రంథంలో ఇంకొక మాట రాయబడింది, 58వ అధ్యాయంలో 14వ వచనం చూస్తే, దేశం యొక్క ఉన్నతమైన స్థలముల మీద నేను మిమ్మల్ని ఎక్కించదను, మీ తండ్రి అయిన యాకోబు యొక్క స్వాస్థ్యం అనుభవంలో నేను మిమ్మల్ని ఉంచుతాను. అసలు దేవుని యొక్క వాగ్దానాలు, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఆశీర్వాదము దీవెన ఈ ప్రజల మీద ఎలా ఉందో దేవుడు ఆ యొక్క రీతిలుగా బయలుపరుచుకుంటూ వచ్చాడు. భూమి యొక్క, దేశం యొక్క ఉన్నతమైన స్థలములు, అది మాత్రమే కాదు భూమి యొక్క ఉన్నతమైన స్థలముల మీద కూడా వీరిని ఉంచడానికి దేవుడు ఇష్టపడుతుంటున్నాడు. అయితే రాను వీళ్ళు ఏం చేస్తూ వచ్చారు, ఆ దేవుణ్ణి విసర్జించి తిరుగుబాటు చేసి ఆ దేవుణ్ణి విసర్జించడానికి వాళ్ళు పూనుకుంటూ వచ్చారు. అందుకని హోషేయ గ్రంథం 11వ అధ్యాయంలో ఆ చివరి వచనం 12వ వచనంలో అంటాడు, ఎఫ్రాయిము వారు అబద్ధములతో నన్ను ఆవరించి ఉన్నారు, ఇస్రాయేల్ వారు మోసక్రియలతో నన్ను ఆవరించి ఉన్నారు, యూదా వారు నిరాటంకంగా దేవుని మీద తిరుగుబాటు చేయుదురు, నమ్మకమైన పరిశుద్ధ దేవుని మీద తిరగబడుదురు. వారి యొక్క జీవితాల్లో అదే. మోషే గారు ద్వితీయ ఉపదేశ కాండంలో 31వ అధ్యాయంలో ఆ చివరి భాగాల్లో ఏ రీతిగా తెలియజేస్తూ వచ్చాడో, నేను చనిపోయిన తర్వాత నిశ్చయముగా మీరు దేవుని మీద తిరుగుబాటు చేస్తారు, ఆ దేవుని విసర్జిస్తారు, కీడైనటువంటి పనులు చేస్తారు. దేవుడు ఏదైతే ఉద్దేశించారో మీ పట్ల దాన్ని కాదు, మీ యొక్క అజ్ఞానం చేత, అవిధేయత చేత మీరు చెడిపోతారని చెప్పిన రీతిగానే ఈ ప్రజలు యూదా రాజ్యము, దక్షిణ రాజ్యమైన యూదా, ఉత్తర రాజ్యమైన ఇజ్రాయేల్, ఎఫ్రాయిల్, వీళ్ళందరూ కూడా తొలగిపోతూ వచ్చారు ఆ రీతిగా. ప్రేమిణులా, దేవుడు ఎలాగ ప్రదానం చేసుకుంటూ వచ్చారు? నమ్మకమును బట్టి. ఎవరు నమ్మకమైన ప్రజలు? వాళ్ళు నమ్మకమైన ప్రజలా? కాదు, దేవుని యొక్క నమ్మకత్వాన్ని బట్టి, ఆయన పరిశుద్ధతను బట్టి. అందుకనే వీళ్ళని ఐగుప్తుల నుంచి విడిపించిన తర్వాత నిర్గమాకాండంలో వీరికి ఆ రీతినిగా తెలియజేస్తూ వచ్చాడు. నిర్గమాకాండం 19వ అధ్యాయంలో ఆ ఎర్ర సముద్రాన్ని దాటించిన తర్వాత సేనాయి అరణ్యానికి వచ్చిన తీసుకున్న తర్వాత వీళ్ళ గురించి మాట్లాడుతూ వచ్చాడు. 19:4-5 వచనాల్లో, నేను ఐగుప్తులకు ఏం చేసినో, మిమ్మను గద్దరేఖల మీద మోసి నా యద్దకు మిమ్మను ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు, సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని నిజరాజుతో చెప్పు. ఎలాగంట, పరిశుద్ధమైన జనముగా. ఎంత గొప్ప సంగతి! ఎందుకు? ఈయన పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి. పరిశుద్ధుడైన దేవుని యొక్క ప్రజలు కూడా పరిశుద్ధ ప్రజలుగానే ఉండాలి. ఆనాడు వారి గురించి మాట్లాడాడు, మన గురించి కూడా తెసలోనిక సంఘంలో రాస్తూ ఆ మొదటి పత్రిక 3వ అధ్యాయంలో రాయబడిన సంగతి అక్కడ అంటాడు, నేను పరిశుద్ధమైన పిలుపుతో మిమ్మల్ని పిలిచాను, మీరు పరిశుద్ధులుగా ఉండటకు నేను పిలిచాను, మీరు పరిశుద్ధులుగా ఉండాలన్నదే నా యొక్క చిత్తము, జారత్వానికి ఏమాత్రం కూడా చోటు ఉండకూడదు అనే మాటలు మనం చూస్తూ ఉంటాం. నా ప్రేమైనటువంటి వల్ల ఆ దేవుడు పరిశుద్ధుడైన దేవుడు, ఆ దేవుని యొక్క ప్రజలు కూడా పరిశుద్ధంగానే జీవించాలి, ఆ పరిశుద్ధతను అపేక్షించుకోవాలి, ఆ పరిశుద్ధతను సంపూర్ణం చేసుకోవాలి. దినదినము దేవుడు కోరిన విధానంలో వాళ్ళు జీవించినప్పుడు భూమి యొక్క మొదటిగా మనం చూస్తే దేశం యొక్క ఉన్నతమైన స్థలంలో మీరు ఎక్కిస్తాడు, తర్వాత చూస్తే భూమి యొక్క ఉన్నతమైన స్థలంలో మీరు ఎక్కించేవాడుగా ఉంటున్నాడు. ఇక్కడ అందుకనే ఈ స్థితిని వాళ్ళు కోల్పోయి వారి యొక్క పరిశుద్ధతను కోల్పోయి అంటే వాళ్ళు చేస్తున్న జరిగించినటువంటి క్రియలను బట్టి దినదినము ఆ పరిశుద్ధతను కోల్పోతూ వచ్చారు. అందుకనే దేవుడు మరలా వారికి గుర్తు చేస్తున్నాడు. అందుకనే చూడండి హోషే గ్రంథం 11వ అధ్యాయంలోనే 10వ వచనం చూస్తే, నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడిని గాని మనుషుడును కాను. కాబట్టి మనిషిని యోచన ప్రకారం కాదు, మనుషుల యొక్క యోచన వేరు, మనుషుల యొక్క ఆలోచనలు వేరు, తలంపులు వేరు. ప్రేమినట్టు వాళ్ళరా, ఇది ఆలోచించవలసిన విషయం. ఆనాడు వాళ్ళు విశ్వాస ఘాతకులు అవుతూ వచ్చారు. అదే మాట 14వ అధ్యాయంలో చూస్తూ ఉంటాం, హోషే గ్రంథం 14:4 వారు విశ్వాసఘాతకులు అనే మాట. కాబట్టి విశ్వాసఘాతకులైనటువంటి ప్రజలను కూడా దేవుడు మరలా ప్రేమించాడు. ఇది దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమ. మరలా ప్రేమించడం అంటే ఆ ప్రేమను విడిచిపెట్టిన వాడే కాదు, ఆ మాట పొరపాటున వచ్చింది అనుకుంటున్నాను. ఆ ప్రేమ ఏమాత్రం కూడా మరి వారి మీద నుంచి తొలగించిన వాడు కాదు. మొదటిగా ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నాడో అదే ప్రేమ వారి ఎడల వ్యక్తం చేసి ప్రేమల వ్యభిచార అంటే ఆత్మ సంబంధమైన విగ్రహాలతో వాళ్ళు సహచర్య చేస్తూ విగ్రహాలను పూజిస్తూ విగ్రహాలకు సంబంధమైనటువంటి వాటిని తినచు ఆ దేవుని విసర్జిస్తున్న కాలంలో కూడా ఆ మాటలు వారికి గుర్తు చేయటానికే ఆ వ్యభిచార పాపంలో ఉన్నటువంటి స్త్రీని పెళ్లి చేసుకోమని చెప్పినప్పుడు వాళ్ళ గ్రహింపులోనికి రావటానికే వీరి స్థితి ఇది అని వారికి తెలియజేసి, ఇదిగో నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో అని వారికి తెలియజేసే కొరకు ఆ ప్రవర్తన వారిని పంపించి, నేను మిమ్మల్ని ఏమాత్రం కూడా విడిచిపెట్టేవాడిని కాదు. అయితే ఇక్కడ రాయబడింది అంటే శిక్ష లేదా వీళ్ళకి, పనిష్మెంట్ లేదా అంటే ఉంది. ఎలాంటి శిక్ష? ఇక్కడ చూడండి యిర్మీయా గ్రంథంలో ఒక మాట తెలియజేస్తాడు. యిర్మీయా గ్రంథం 30వ అధ్యాయంలో ఒక చక్కటి మాట తెలియజేస్తా ఉంటాడు. 30వ అధ్యాయము కొన్ని మాటలు ఇక్కడ రాయబడుతూ వచ్చాయి. 30వ అధ్యాయం 11వ వచనంలో ఇక్కడ రాయబడుతూ వచ్చింది. 30వ అధ్యాయం 30వ అధ్యాయం 11వ వచనం, యెహోవా వాక్కు ఇదే, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడయ్యున్నాను, నిన్ను చెదరగొట్టిన ఏ జనములన్నిటినీ నేను సమూల నాశనం చేసేదను గాని నిన్ను సమూల నాశనము చేయను. అయితే ఈ మాట చూడండి, అయితే ఏ మాత్రమును నిర్దోషినిగా ఎంచకుండానే నిన్ను మితముగా శిక్షించుదును. మితముగా అంటే కొద్దిగా శిక్షిస్తాడు. చూస్తారా, సౌలుకి నా కృపను దూరం చేసినట్లుగా దావీదు సంతతి అని మీకు నా కృపను మీకు దూరం చేయను. ఇదిగో చిన్న చిన్న శిక్షలతోనే నేను మిమ్మల్ని శిక్షిస్తాను. ఈ మాటలు ఎందుకొరకు తెలియజేస్తున్నాడు? మితముగా పనిష్మెంట్ కావాలా దేవునికి ప్రజలకు అని అంటే, అవును ఇక్కడ రాయబడుతూ వచ్చింది, ఇశ్రాయేల్ బాలుడై ఉండగా నడక నేర్పాడు, కౌగిలించుకున్నాడు, స్వస్థపరిచాడు. నేనే అనే మాట 12 వచనాలు ఉన్నాయి ఆ అధ్యాయంలో. ఎన్నిసార్లు పలుకుతాడో గ్రంథులోనికి రావటానికి. ప్రేమిణులు మన యొక్క జీవితాల్లో కూడా ఏ మాత్రం కూడా సందేహం లేకుండా మనం కూడా వారి వలనే దేవుని యొక్క ప్రేమను బట్టి, దేవుని యొక్క కృపను బట్టి, ఆయన యొక్క పరిశుద్ధ పిలుపును బట్టి మనం కూడా లోకములో నుంచి వేరు చేయబడి ప్రత్యేకించబడి ఆయన కొరకై పవిత్రులనే కన్యకలుగా మనమందరూ కూడా ప్రదానం చేయబడుతూ వచ్చాం. ఆయనను ఈనాడు దేవుని వెంబడించడం బదులుగా, దేవునితో సహవాసం చేయటం బదులుగా, ఇంకా లోకం యొక్క ఆకర్షణ, ఇంకా లోకం యొక్క స్నేహము, ఇంకా లోక సంబంధమైనటువంటి పనులలో మనం మునిగిపోయి దేవునికి దుఃఖాన్ని కలగజేస్తున్నాం. అంత మాత్రమే కాదు గాని ఆనాడు పౌలు భక్తుడు గారు తెలియజేసిన రీతిగా, భయపడిన రీతిగా నిజంగా మనం కూడా ఈనాడు అదే స్థితిలో ఉన్నాం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసగించినట్లుగా ఆ యొక్క దాంట్లో నుంచి తొలగించి వేయడానికి ఎంత చక్కగా రాస్తూ వచ్చాడు చూడండి. మనం చదివితే ఆ సరళత్వంలో నుంచి తొలగిపోవడానికి ఆ యొక్క సాతానుడు ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాడు నీ మీద నా మీద. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలని కన్యకగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలని మేము ప్రదానం చేస్తుంది గాని, సర్పము తన కుయుక్తి చేత హవను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవనేమని చెప్పి భయపడుచున్నాను. ఈనాడు మనం ఆ సరళత్వంలో ఉండాలి. అలాంటి మనస్సును, ఎలాగా పవిత్రమైనటువంటి మనస్సును మనం కలిగి ప్రభువును వెంబడించే వారంగా ఉండాలి. ఎప్పుడు కలిగి ఉంటాం? లోకం యొక్క మాయలలో లేనప్పుడు, లోకం యొక్క ఆకర్షణలో లేనప్పుడు, లోకంతో స్నేహము లేనప్పుడు. మన నేత్రాలు ఎల్లప్పుడూ కూడా విశ్వాసంతో ప్రభువుని చూస్తూ వెంబడిస్తున్నప్పుడు మాత్రమే ఈ సరళత, ఈ పవిత్రమైన మనస్సు మనం కలిగి ఉంటాం. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు అన్యజనులతో కలిసిపోయారు, అన్యజనులతో సహవాసం చేశారు. ఆనాడు అన్యజనులు అంటే ఈనాడు లోకము అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈనాడు నిజంగా మనం కూడా విశ్వాసులమైనట్టు మనము, దేవుని కొరకు ప్రత్యేకమైన జననాంగమైనట్టు మనం కూడా దేవుని స్నేహించడానికి బదులుగా, దేవుడు ఏమంటున్నాడు, స్నేహబంధములతో వారిని ఆకర్షించి బంధించాడు. ఆయనను ఆ దేవుని యొక్క స్నేహబంధములను తొలగించి వేసుకుని మనం లోకం యొక్క స్నేహములో మనం ఉండినట్లుగా దేవుడు చూపిస్తాం. అందుకనే క్రీస్తు ఎడల ఉన్నటువంటి ఆ సరళతను మనం తొలగిపోయే వారంగా ఉన్నాం. ఇంకో మాట చెప్పమంటారా, దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధతను మనము కోల్పోతుంటున్నాము. కాబట్టి దేవుడు ఈ రీతిగా తన వాక్యమును బట్టి మనకు తెలియజేస్తుంటున్నాడు. వారి కారణమేంటి? అబద్ధములు, మోసక్రియలు, దేవుని మీద తిరుగుబాటు. ఈ 3 రకాల క్రియలు వారి యొక్క జీవితాల్లో కలిగి ప్రేమిణులా దేవుని వారు కలిగి ఉన్నారని అనుకుంటున్నారే కానీ వారి యొక్క జీవితాల్లో దేవుడు లేడు. వారి యొక్క దేశంలో, వారి యొక్క సమాజంలో దేవుడు కనపడట్లా. ఈనాడు నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, మన సహవాసంలో ఎలాంటి క్రియలు కలిగి మనం ఉంటే మన మధ్యలో కూడా పరిశుద్ధ దేవుడు ఉండలేడు. అబద్ధములతో సింపుల్ గా, మోసమైన క్రియలతో సింపుల్ గా, అక్కడేమంటాడు, సులువుగా చిక్కులు పెట్టు పాపం. ఎంత గొప్ప గ్రహింపులోనికి రావడానికి ఎలాగా పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా రాయించి వచ్చాడు చూడండి. మాటలు ప్రేమిణులా, నీ యొక్క సరళతను, నీ యొక్క పరిశుద్ధతను కోల్పోతున్నావా? ఆనాడు ఇజ్రాయెల్ ప్రజల వలె దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధ దేవుడును. కాబట్టి మీరు కూడా ఎలాగుండాలి? పరిశుద్ధతను కోరుకోవాలి. ఆనాడు ఇజ్రాయెల్ బాలుడు ఈనాడు మనల్ని ఎలా చూపిస్తూ ఉంటున్నట్టు పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో అక్కడ రాయబడింది, కొత్తగా జన్మించిన శిశువులను పోలై పొలిన వారై నిర్మలమైన వాక్యమును పాలచేత రక్షణలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. రక్షణ విషయంలో ఎదగాలి. ఆ రక్షణ విషయంలో ఎదిగేటప్పుడు ఆ పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. దినదినము పవిత్రత కొరకైన ఆసక్తి, క్రీస్తు ఎడల ఉన్నటువంటి ఆ సరళత్వములో దినదినము ఆ క్రీస్తు యొక్క రూపంలోనికి సమరూపం గల వారిగా మార్చబడి నిమిత్తమై నీ జీవితం నా జీవితం ఉండాలి. అలాంటప్పుడు వారి యొక్క అనుభవాన్ని చూడండి, వాళ్ళు కూడా అలా రీతిగా ఉంటే దేశం యొక్క ఉన్నతమైన స్థలముల మీద, అలాగే భూమి యొక్క ఉన్నతమైన స్థలం మీద ఎక్కించేవాళ్ళు. కానీ విచారం ఏంటంటే, అసలు ఇజ్రాయెల్ దేశమే ప్రపంచ పట్టణం లేకుండా పోయిన తర్వాత వల్లరా, నిన్ను నన్ను కూడా అలాంటి అనుభవాలను తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. ఆనాడు పేతురుని ఎక్కడ తీసుకెళ్లాడు? ఎలాంటి ఉన్నత శిఖరం మీద నిలబెట్టాడు? ఆయన అంటాడు పేతురు పత్రికలోనే, ఆ మహిమ మహిమా నుండి ఆ శబ్దము మేము రాగా ఉండిన వారమై. ఎక్కడున్నాడు? ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై. ఆయన రూపాంతరత పొందుతున్నప్పుడు ఆ ప్రభుతో పాటు వీళ్ళు కూడా, పేతురు, యోహాను, యాకోబు గారు ఆ ప్రభుతో పాటు అక్కడ ఉన్నారు. ఎక్కడది? పరిశుద్ధ పర్వతం. ప్రేమిణ గొప్ప సంగతి ఈ మాటలు మనం అర్థం కావాలి. కాబట్టి ఆయనతో కూడా ఉండిన వారమైన మాట ఎంత ప్రాముఖ్యమైంది. ఈ మాట కూడా చదివితే బాగుంటుంది. 2వ పేతురు రాసినటువంటి పత్రికలో 2వ పత్రికలో 1వ అధ్యాయంలోనే పదిహేడు వచనం పద్దెనిమిది వచనం మీరు తత్పూర్తిగా రండి చదవండి. ఇక్కడ అనుశబ్దము, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన వద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై. చూసారా అని ఆ పేతురు ఆ గొప్ప ధనితను మాట్లాడుతూ అక్కడ ఇంకొకటి తెలియజేస్తూ వచ్చాడు. సంఘం యొక్క ధనిత చూడండి అక్కడ పంతొమ్మిది వచనంలో, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. దేవుని నామానికి మయం కలిగిన గాక. అందుకని ప్రారంభంలో మీకు తెలియజేస్తాను, దేవుడు మనకి ఏది ఇచ్చినా శ్రేష్టమైంది, అది శాశ్వతమైంది. అది మన గ్రహింపులో ఉంటే దాన్ని ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టాం. గ్రహింపులో లేనప్పుడే తుచ్చమైన వాటికి, మరి వ్యర్థమైన వాటికి మనం ప్రయాసపడి దాన్ని గట్టిగా పట్టుకుంటాం. అవసరమైంది, ప్రాముఖ్యమైంది, రమ్యమైనది, ఏది మేలైనదో దాన్ని మనం గట్టిగా పట్టుకోలేం. కారణం ఏంటి? లోకం యొక్క మాయ. కారణం ఏంటి? లోకం యొక్క ఆకర్షణ. ఆనాడు ఎఫ్రాయిము, ఇజ్రాయేలు, యోధావారు అబద్ధములతో, మోసక్రియలతో దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఏ రీతిగా పరిశుద్ధతను కోల్పోతూ వచ్చారో, ఆ ఉన్నతమైన శిఖరానికి రావాల్సిన వారు ఇంకా కొండ క్రింద అనుభవంలో ఎలా ఉంటూ వచ్చారో, ఈనాడు మనం కూడా రక్షణ విషయంలో ఎదగలేకపోతున్నాం అంటే కారణం ఇదే. రక్షణ విషయంలో సామెత చెప్పినట్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా మనం ఎదగలేకపోతూ ఉంటున్నాం. ప్రియమైన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తమై అనే మాట ఎందుకు రాయించాడనంటే మన యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉందో, ఏ మెట్లో మనం ఉన్నామో ఆయన అంటాడు. ఆత్మ నన్ను వశపరుచుకుని ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళింది. ఆత్మ నన్ను వశపరుచుకుని క్రింద లోతుల్లోనికి తీసుకుని వెళ్ళతా వచ్చింది. ఆ లోయలో పడేసింది, అక్కడ పడేసింది అనని యెహెజ్కేల్ ప్రవక్త మాట్లాడుతూ ఉంటాడు. ఆత్మీయ స్థితిలో దినదినము మెట్లు ఎక్కే వారంగా ఉండాలి. ఆత్మీయమైన స్థితిలో దినదినము మెట్లు దిగజార్చుకునే వారంగా ఉంటే మన పరిశుద్ధతను, పవిత్రతను కోల్పోయే వారంగా ఉంటాం. ఆయన మనం నమ్మకమైన ప్రజలని, నీతివంతమైన వారమని మనల్ని ఏర్పరచుకున్నాడా? కాదు. దౌర్భాగ్యమైన స్థితి, భయంకరమైన పాపములు, అపరాధంతో నిండుకున్న మన యొక్క జీవితాలు. ఆయన మనల్ని ప్రేమించాడు, మనల్ని పవిత్రులని కన్యకగా ప్రదానం చేసుకుంటూ వచ్చాడు. ఈలోపు ఆయన వచ్చే రాకడ లోపల పవిత్రులని కన్యక ఒక పెండ్లి వధువులాగా సిద్ధపరచుకోవాలి. అదే రక్షణలో ఎదగటం అంటే. ఆ సిద్ధపాటు ఎలాగూ, మరి రాజకుమారుడు వచ్చినప్పుడు ఈ స్త్రీ చెడిపోతే, లేదంటే కన్యక చెడిపోతే ఎలా స్వీకరించగలుగుతాడు? ప్రేమైనదా? ఇది కాదు. ఈసారి వచ్చే ప్రభు రాజీ పడడు. ఆ పరిశుద్ధత విషయంలో రాజీ పడడు. ఒకప్పుడు రాజీ పడ్డాడు, అన్ని విడిచిపెట్టుకున్నాడు నీ కొరకు నా కొరకు. తండ్రిని, దేవుణ్ణి, పరలోక వైభవాన్ని, అధికారాన్ని, మహిమను అన్ని కూడా విడిచిపెట్టుకుని రాజీ పడకుండా. ప్రేమలరా, ఇక్కడ చూడండి, ఆ లోకంలో ఉన్న పాపంలో ఉన్న ప్రజలందరినీ కూడా ప్రేమించి ఆయన రక్షించి మనల్ని ప్రదానం చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు రాబోతూ ఉంటున్నాడు. ఆ పరిశుద్ధత నీలో కనబడాలి. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14 పరిశుద్ధత లేకుండా ఎవడను కూడా ప్రభును చూడలేడు, ఎదుర్కోలేడు. ఆయన ఎదుట మనం నిలబడాలంటే ఆ పరిశుద్ధత. అందుకని చూడండి, ఆయన పరిశుద్ధుడైన వాడు కాబట్టి ఆయన ఎదుట నిలబడేవాడు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఎఫెసీ పత్రిక 1:10 కూడా ఆయన ఎదుట మనము నిర్దోషులంగా పరిశుద్ధులుగా మనం నిలబెట్టుకోనని మాట చూస్తూ ఉంటాం. ప్రేమిందా? ఈ మాటలు అర్థమవుతున్నాయా? ఈ మాటలు అర్థమవుతున్నాయి. నేను నా జీవితంలో ఇంకా ఆ గొప్ప దేవుని యొక్క సహవాసంలో ఉన్నటువంటి మనము నిజంగా ప్రభువును స్నేహిస్తున్నామా? ఆనాడు మనల్ని స్నేహబంధములతో, ఆయన యొక్క ప్రేమ బంధములతో ఆకర్షించి మనల్ని చేర్చుకుంటూ వచ్చాడే, మనల్ని ప్రదానం చేసుకుంటూ వచ్చాడే. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు విశ్వాసఘాతకులు అయినట్లుగా ఈనాడు మనం కూడా అలాంటి స్థితిలో ఉన్నామేమో. ఒకసారి దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడైన దేవుణ్ణయ్యా, మీరు నాకు ప్రజలు, మీరు కూడా పరిశుద్ధతను కలిగి ఉండాలి, ఆ పవిత్రమైన జీవనాన్ని గడిపికి జీవించాలి. ఈ లోకంలో ఉన్నప్పటికీ ఈ లోకం యొక్క పాపం ఏమాత్రం కూడా మీకు అంటుకోవటానికి వీల్లేదు. మీరు ప్రత్యేకించబడిన వాళ్ళు కాబట్టి లోకంలో జీవించినను, ఆ అపవిత్రమైన జనుల మధ్య జీవిస్తున్నప్పటికి కూడా మీరు ప్రత్యేకంగా ఉండుడి అనే మాట ఎందుకు తెలియజేస్తున్నాడనంటే, ప్రేమైన ఆయన పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి, ఆయన మనల్ని ప్రదానం చేసుకున్నాడు కాబట్టి, ఆ వేశ్యావృత్తి స్త్రీ వలె ఉన్న ఆయంత బ్రతుకులో మీరు ఉన్నారేమో ఒకవేళ, మీరు పరీక్ష చేసుకోండి. లోకము దేవుడు అనంటే కుదరదు, దేవుడు మాత్రమే కలిగి ఉండాలి, లోకాన్ని విడిచిపెట్టే వారంగా ఉండాలి. ఎలాంటి మరి స్థితిని కలిగి ఉన్నావా, అనుభవాన్ని కలిగి ఉన్నావా? ఒకవేళ లేకపోతే మన యొక్క జీవితాలు వారి వలె ఇంకా కొండ మీదకి వచ్చే అనుభవంలో లేకుండా ఇంకా కృంగి ఉండేవాళ్ళు. చూడండి అక్కడ పేతురు గారు ఇంతకంటే గొప్పది అనే మాట చూపిస్తున్నాడు. ఎందువరకు? సంఘం యొక్క ఆధిక్యత, సంఘం యొక్క వైభవము, సంఘం యొక్క ఐశ్వర్యము ఎంత వైభవంగా ఉందో పేతురు గారు తెలుసుకున్నాడు కాబట్టి ఆ మాట రాయగలిగితే వచ్చాడు. ఎంత గొప్ప ఆ మరి సంగతిని మరి గుర్తెరగకుండా ఆ గొప్ప ధన్యతను ఆధిక్యతను కోల్పోయేవాడుగా కోల్పోయేదనుకుంటావా? అలాంటిది దేవుడు లోకం అంటే కుదరదు, దేవుడు మాత్రమే. అలాంటి ఇజ్రాయెల్ ప్రజల వల్ల మనం ఉన్నామేమో, ఆ ప్రభు మనల్ని కూడా మనం కొత్తగా జన్మి అంటే రక్షణలో మనం జన్మించినప్పుడు మరి కలిగి ఉన్నప్పుడు శిష్యులుగా పోలుస్తుంటున్నాడు. మనం పడిపోతున్న స్థితిలో ఆయన చేయి పట్టుకుని మనల్ని కూడా నడిపించాడు. మన రోగులమైనప్పుడు ఆయన స్వస్థపరిచి వచ్చాడు, మనల్ని కౌగిలించుకున్నాడు, దరిచేర్చుకున్నాడు. ఎలాంటి గొప్ప దేవుడిని విడిచిపెడతావా? ఈ దేవుడిని ప్రేమించకుండా, ఈ దేవుడిని వెంబడించకుండా ఇంకా లోకం అంటూ ఈ నేత్రాలు లోకం వైపు, లోకం యొక్క వైభవం వైపు, ఆ వైభోగం వైపు చూస్తూ ప్రేమగా ఆ దేవుడు అనుగ్రహించే దాన్ని పోగొట్టుకుంటావా? అలా ఉండొద్దు. దేశం యొక్క, భూమి యొక్క ఉన్నతమైన స్థలం మీదకి మనం దేవుడు తీసుకెళ్లాలని, అక్కడ ఉంచాలని కోరుకుంటుండగా అలాంటి స్థితిని మనం కలిగి మరి ఉన్నటి కొరకే ఆ ప్రభును మాత్రమే వెంబడించడం గాక. విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించబడిన యేసువైపు చూస్తూ మన యొక్క జీవితంలోకి అన్నిటికీ కూడా విశ్వాస ఘాతకలము కాకుందుము గాక అని చెప్పి మనము తీర్మానం చేసుకుంటూ ఆ ప్రభును వెంబడిద్దాం. అటు కృప దేవుడు మనకందరికి కూడా అనుగ్రహించను గాక. ఆమేన్. ప్రధాన ప్రయత్నం
సార్.